सर्वतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां
पावनेभ्यो वैष्णवेभ्यो नमो
नमः। ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय। ఆరాధ్యాయం 8వ శ్లోకం భగవద్గీత యథాతథం అధ్యాయం పేరు ధ్యానయోగం యోగం అంటే ఏమి కరెక్షన్ ఎవరితో యోగ యోగ
ఇంద్రియ సమయం
అంటే అర్థం ఏమి
ఇంద్రియాలు నిగ్రహించడం యోగ
యోగ లక్ష్యం
ఆరంభం
భక్తుడికి చాలా సులభంగా ప్రాప్తిస్తుంది యోగ ఇంద్రియ సంయమ ధ్యాన యోగం ఎనిమిదో శ్లోకం ఆరాధ్యాయం 8వ శ్లోకం ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు భక్తి యోగమే శ్రేష్టం అయితే ఎందుకు చెప్పాడు మరి
వాటి యొక్క గొప్పతనాన్ని తెలపడానికి తక్కువది ఏంటని చెప్పండి తక్కువది తర్వాత ఉన్నతమైతే చెప్పాక ఉన్నతమైన స్వీకరిస్తాను ఏదైనా ఎక్కువది చెప్పాలంటే తక్కువ ఉందని చూపిస్తాను
అంతేనా రెండు మూడు రకాల క్వాలిటీస్ ఉన్నాయి ఉన్నప్పుడు హై క్వాలిటీ ఇది ఇది లో క్వాలిటీ ఇది థర్డ్ క్వాలిటీ అని చెప్పేదానికి చాలా సులభం ఒకటే వస్తువు పెట్టుకొని ఉంటే నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు గొప్పదని చెప్తున్నావు ఒకటే ఉంది కాబట్టి అని రెండు మూడు వస్తువులు చూపిస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాలిటీ చూపించినప్పుడు అర్థమవుతుంది కస్టమర్కి అది ఇక్కడ ధ్యానయోగం కస్టమర్ అంటే ఇంకా భక్తుడు జీవాత్మ ధ్యానయోగము కర్మయోగము జ్ఞానయోగం చివరికి భక్తి యోగము గొప్పది అని చెప్పి దాని గురించి వివరించారు ఎందుకు గొప్పది అని కూడా అట్లాంటిది ఏం ప్రామాణికం కాదని కాదు ధ్యానయోగం ప్రామాణికమే కానీ అంత సులభం కాదు ఇప్పుడు సాధ్యం కాదు ఎవరో చాలా చాలా అరుదు ఉన్నారా అంటే కష్టమే ఇప్పట్లో చేసేవారు అర్జునుడు అంత గొప్ప కుటుంబంలో జన్మించిన అతని 5000 సంవత్సరాల క్రితం నా వల్ల కాదని చెప్పాడు ఇంతటి అర్జునుడు భగవద్గీతను 1 గంట లోపల అర్థం చేసుకున్నాడు గంట ఎందుకు 10వ అధ్యాయంలోనే అర్థం చేసుకున్నాడు అయిపోయినా అక్కడే పరం బ్రహ్మ పరం ధామ అని చెప్పేశాడు అయిపోయినా అక్కడే ఆయనకి ధ్యానయోగం నా వల్ల కాదని చెప్పాడు అంత కాన్సన్ట్రేషన్ పవర్ ఉంది ధారణ శక్తి ఇప్పట్లో వాళ్ళకి ఎవరితో అవుతుంది మంచి సాంప్రదాయక ఉన్నతమైనటువంటి కులం కుటుంబంలో జన్మించాడు ఇప్పటి వాళ్ళలాగా మనసు కలుషితమైనటువంటి వ్యక్తి కాదు చాలా నీతి నియమాలు నిష్టగా ఉన్నటువంటి వ్యక్తి మంచి మనసు దృఢమైన మనసు గల వ్యక్తి అప్పట్లో 5000 సంవత్సరాల క్రితం పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉండేటివి ఇప్పుడున్నంత గందరగోళం ఉండేది కాదు 5000 సంవత్సరాల క్రితం సమాజంలో అంత మంచి వాతావరణం ఉండేది అటువంటి సమయంలోనే నా వల్ల కాదు అని చెప్పాడు ధ్యానం చేయడం ఇప్పుడు అంత గందరగోళ పరిస్థితి అంత గొప్ప శిక్షణ ఉన్నటువంటి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మనసు నిలబెట్టలేరు కొంచెం సేపు కూడా అటువంటి వాళ్ళు ధ్యానం చేస్తామని కూర్చుంటారు అంటే అర్జునుడి కంటే కూడా గొప్ప మేమో అన్న విధంగా చెప్తారు ధ్యానం అంటే వీళ్ళు చెప్పే ధ్యానం ఏంటంటే నిద్రపోవడం కూర్చొని అది వీళ్ళు చెప్పే ధ్యానం ఇళ్ళలో ఎలాగ నిద్రపోండేవారు ప్రశాంతంగా, ఇళ్ళలో కుటుంబ సభ్యులు ఏదో గొడవ పెడుతూనే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని కొద్దిసేపు బాబాయి ధ్యానం చేసి వచ్చాను, అది వాళ్ళ సంతృప్తి నిద్ర. కానీ అసలైన ధ్యానం ధ్యాయతో ప్రతి ధ్యాయతో విష్ణువుని ధ్యానించాలి హృదయంలో. ఎనిమిదో శ్లోకం చూడండి. జ్ఞాన విజ్ఞాన
తృప్తాత్మా కూటస్థో
విజితేంద్రియః
యుక్తయుచ్యతే యోగీ
సమలోష్టాశ్మకాంచనః జ్ఞాన విజ్ఞాన
తృప్తాత్మా
కూటస్థో విజితేంద్రియః యుక్తయుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః జ్ఞాన విజ్ఞాన
తృప్తాత్మాటస్థో
విజితేంద్రియః యుక్తయుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః. చెప్పండి.
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా
కూటస్థో విజితేంద్రియః
యుక్తయుచ్యతే యోగీ
సమలోష్టాశ్మకాంచనః.
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా
విజితేంద్రియా
జ్ఞాన విజ్ఞాన
తృప్తాత్మాస్తో
విజితేంద్రియ
జ్ఞాన విజ్ఞాన
తృప్తాత్మాస్తో విజితేంద్రియా
చెప్తా చూడు. జ్ఞాన అర్జించబడిన జ్ఞానము చేత విజ్ఞాన అనుభూతమైన జ్ఞానము చేత తృప్త సంతృప్తి చెందిన ఆత్మ జీవి కూటస్థ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నవాడు విజిత ఇంద్రియ జయించబడిన ఇంద్రియములు కలిగిన వాడు యుక్త ఆత్మసాక్షాత్కారమునకు అర్హుడు ఇతి అని ఉచ్యతే చెప్పబడును.
చెప్పబడును.
యోగి.
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 సమ.
సమ.
సమబుద్ధి కలిగిన వాడు.
సమబుద్ధి కలిగిన వాడు.
లోష్ట్ర.
లోష్ట్ర.
గులకరాయి.
గులకరాయి.
ఆశ్మ.
ఆశ్మ.
రాయి.
రాయి.
కాంచన.
కాంచన.
బంగారము.
బంగారము.
భావం భాష్యం శిల ప్రభుపాద ద్వారా మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానముల ప్రభావం చే పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతిలో స్థిరత్వమును పొందినట్టి వాడిగా చెప్పబడి యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఆత్మనిగ్రహంతో ఉండును. అతడు గులకరాళ్ళను, రాళ్ళను లేదా బంగారమును అన్నింటినీ సమానంగా చూచును. భాష్యం పరతత్వపు అనుభూతి లేనట్టి పుస్తక పాండిత్యం నిష్ప్రయోజనం. అది కింది విధంగా చెప్పబడింది. అత శ్రీకృష్ణ నామాది భవేద్ గ్రాహ్యం ఇంద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. భౌతికముగా కలుషితమైన ఇంద్రియముల ద్వారా ఎవరునూ శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్య స్వభావమును గ్రహించలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మానవునకు ఆ భగవాను దివ్య నామ రూప గుణలీలలు ప్రకటములగును. కృష్ణ చైతన్య శాస్త్రమే ఈ భగవద్గీత. కేవలం లౌకిక పాండిత్యం ద్వారానే ఎవరునూ కృష్ణ చైతన్యవంతులు కాలేరు. అందుకు శుద్ధ చైతన్యం గల వ్యక్తితో సాంగత్యం చేయు అదృష్టం వారికి ఉండాలి. దీనికి కృష్ణ చైతన్యవంతులు కావాలంటే పండితులతో కాదు సాంగత్యం చేయవలసింది, శుద్ధ చైతన్యం గల వ్యక్తితో సాంగత్యం చేయాలి. అటువంటి అదృష్టం భాగ్యవాన్ మధ్యాహ్నం చెప్పలేదు, భాగ్యవాన్ భాగ్యవాన్ భాగ్యవంతుడు. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధమైన భక్తియుక్త సేవతో సంతృప్తుడై ఉండుటచే శ్రీకృష్ణ అనుగ్రహముతో అనుభవపూర్వక జ్ఞానంలో నెలకొనగలడు. అట్టి అనుభవపూర్వక జ్ఞానం చేతని ఎవరైనను పరిపూర్ణులగుదురు. మరియు తమ విశ్వాసములో స్థిరముగా నెలకొనగలుగుతారు. కానీ అనుభవపూర్వక జ్ఞానము లేక కేవలం పుస్తక జ్ఞానం కలిగిన వారు బాహ్యమైన భిన్న వైవిధ్యములతో సులభముగా భ్రాంతికి మరియు కలతకు గురవుదురు. శ్రీకృష్ణుని పూర్తి శరణాగతుడొకటి చేత ఆత్మజ్ఞానమును కలిగిన వాడే నిజముగా ఆత్మనిగ్రహమును కలిగిన వాడగును. లౌకిక పాండిత్యముతో ఎట్టి సంబంధము లేని వాడగుట చేత అతడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండును. లౌకిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారంతో సమానమైనను అతనికి మాత్రం గులకరాళ్ళు లేదా రాళ్ళతో సమానం. ఏవి రాళ్ళతో సమానం? లౌకిక పాండిత్యం. లౌకిక పాండిత్యము మనోకల్పన జ్ఞానం ఇతరులకు బంగారంతో సమానమైనను భక్తుడికి మాత్రం అవి గులకరాళ్ళు లేదా రాళ్ళతో సమానం. ఎవరికి? ఆధ్యాత్మిక స్థితిలో పూర్తిగా నెలకొన్న వ్యక్తికి. భౌతిక పాండిత్యం అందుకొచ్చి మనం ఎక్కువ భాగవతము ఇటువంటి వైదిక సాహిత్యం మనం మెదడుతో అర్థం చేసుకోవాలని ఎక్కువ ప్రయత్నం చేయకూడదు. చదవాలి, అదొక సేవ, నిత్యం భాగవత సేవగా స్వీకరించాలి. దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మెదడుతో ప్రయత్నం చేసినట్లు అవుతుంది. ఉన్నతమైన ఆధ్యాత్మిక అంశాలు హృదయంతో అర్థం చేసుకోవాల్సినవి, తలతో అర్థం చేసుకునేవి కాదు. అన్ని అర్థాల మెదడుకు అవగాహన వచ్చేటువంటివి కాదు ఆధ్యాత్మిక అంశాలు. అందుకని అచింత్య, అచింత్య అంటారు. అచింత్య అంటే
చింతనకు అందనది,
మన భౌతికమైన చింతనకు అందనిది, అంటే మన మెదడుకు అందేటువంటిది కాదు ఆధ్యాత్మిక విషయాలు. ఎప్పుడైతే భగవంతుడు భగవద్ విషయాలు అచింత్యము, మనకు సాధారణమైన అవగాహనకు అర్థం కావు అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకు అర్థమవుతాయండి. ఎలా ఉంది ఇది పరిస్థితి? సాధారణ జ్ఞానానికి, సాధారణ చింతనకు అందేటువంటి వాడు కాదు భగవంతుడు అనుకున్న వాళ్ళకి భగవంతుడు అర్థమవుతాడు. ఆ అర్హత అంటే చాలా వినయ విధేయతలు ఉన్న వ్యక్తి, నాకు అర్థం కాదు అంత స్థితి కాదు నాది అనుకుని ఉన్నాడు అటువంటి వ్యక్తికి అర్థమవుతాడు భగవంతుడు. అంటే సొంత మెదడుతో ఏదో పాండిత్యంతో ప్రయత్నం చేస్తానంటే కుదరదు. సరే, ఇక్కడ జ్ఞాన విజ్ఞాన, జ్ఞానం అంటే ఏంటి? ఆర్జించిన జ్ఞానం, పొందిన జ్ఞానం అంటే విన్నది, చదివి తెలుసుకున్నది, విన్నది. అదొకటి సరిపోదు. సరిపోతుందా? భాగవతం చదివేశాను పూర్తిగా నేను, నాకు అర్థమైపోయింది. చదివాను అనుకుంటే అయిపోయినట్లా నాకు వచ్చు అనుకుంటే. అందుకేం చెప్పారు ఉదయం క్లాస్లో పదే పదే మళ్ళీ 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 వింటూ ఉండాలి, వింటూ ఉండాలి, అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. సేవగా శ్రవణ సేవగా చేయాలి. శ్రవణం నాకు ఏదో జ్ఞానం వస్తుంది దీంట్లో అనుకుని చేస్తే అది వేరే కోణం. భాగవతం అయినప్పటికీ, చైతన్య చరితామృత అయినప్పటికీ కూడా అటువంటి ధోరణి ఉండకూడదు. సో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఇక్కడ జ్ఞానం అంటే తెలుసుకున్నటువంటిది, విజ్ఞానం అంటే ఏంటి? రియలైజ్డ్ నాలెడ్జ్ అంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్. జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ ఆకలిస్తుంది నీకు, బియ్యము ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు నీళ్ళు, తర్వాత పొయ్యి మంట వేయాలి, 8 నిమిషాలు ఉండాలి. ఈ విధంగా తర్వాత అన్నం తయారవుతుంది, తీసుకుంటే నీ ఆకలి తీరుతుంది, నీకు శక్తి వస్తుంది. ఇది జ్ఞానమా విజ్ఞానమా? విజ్ఞానం కాదా? విన్నావు, అర్థం పొందావు జ్ఞానం, తర్వాత ఏం చేయాలి? ఇంకా బజార్కి వెళ్ళి బియ్యం తెచ్చుకో, బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకో, బావిలో వెళ్ళి కొలాయి దగ్గరికి వెళ్ళి మంట పెట్టుకో, కడిగి దాన్ని పెట్టి 8 నిమిషాల తర్వాత తినాం, అప్పుడు ఆకలి తీరుతుంది. ఆకలి తీరిన తర్వాత స్థిరంగా ఉంటాం. ఆకలి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటారు. ఆకలి ఉన్నప్పుడు కోపం ఏదన్నా చెప్పి చూడు, ఆకలిగా ఉన్న వాళ్ళకి, ఆకలి దప్పిక ఉన్న వాళ్ళకి 1000 పడగలు ఎత్తుతారు ఒక్కసారి, ఒక పడగ కూడా కాదు. ఆకలి దప్పిక మనిషిని అంత ఆడిస్తాయి, జీవుడిని, మనిషిని కాదు జీవుడిని అంత ఆడిస్తాయి. అంటే నీకు తెలుసు బియ్యము నీళ్ళు అగ్గి ఉంటే అన్నం అవుతుందని తెలుసు, కానీ ఆకలి వేస్తూనే ఉంది. కాబట్టి దానికి ఏం కావాలి? విజ్ఞానం కావాలి. తింటే ఆకలి తగ్గుతుంది, శక్తి వస్తుంది అని, అది విజ్ఞానం. అప్పుడు అది జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ, సంతృప్తి చెందేవు. అప్పుడు ఏదైనా చెప్తే వింటాడు. ప్రచారంలో కూడా అందుకే మొట్టమొదటి ప్రసాదానికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? అది ప్రసాదం ఇవ్వకుండా మీరు ప్రచారం చేస్తుండండి. ప్రసాదం లేదండి అవి ఇప్పుడు ఇస్కాన్లో ప్రసాదమే లేదు వితరణ. ప్రచారం చేసి చూడండి ఎంతమంది ఉంటారు. ప్రసాదం ఆధ్యాత్మికం నేనేది వాళ్ళకి తెలియదు కదా ఆధ్యాత్మికం అని, మనకు తెలుసు ముందు ఎలా ఉంటుంది. ఇది కడుపు సంతృప్తి చెందితే అప్పుడు చెవులు తెరుచుకుంటాయి. ప్రభుపాద ఏం చెప్తారని, ఎవరైనా వ్యక్తి హృదయంలోకి వెళ్ళాలని నీకు ఉంటే ఎలా వెళ్ళాలి, ఆయన హృదయంలోకి చెవి ద్వారా వెళ్ళలేవు అంట, నోటి ద్వారా వెళ్ళాలి అంటే అన్నమయ అంటారు. అన్నమయ స్థాయి చైతన్యం ఎన్ని స్థాయిలో, ఎన్ని స్థాయిలు చైతన్యం, అన్నమయ జ్ఞానమయ విజ్ఞానమయ, కొన్నిసార్లు దాన్ని మనోమయ అని కూడా అంటారు. అన్నమయ జ్ఞానమయ మనోమయనే జ్ఞానమయనే మనోమయ అంటారు అనమాట కొన్నిసార్లు. మొత్తానికి అయితే 5 దశలు ఉంది, అన్నమయ జ్ఞానమయ విజ్ఞానమయ, తర్వాత 3 4 చివరిది ఆనందమయ. అన్నమయ ఇంకొకటి గుర్తురావట్లేదు, అన్నమయ అన్నమయ చైతన్యం అన్నం జ్ఞానం జ్ఞానమయ విజ్ఞానమయ మనం చివరిదైతే ఆనందమయ, అది పూర్తి ఆధ్యాత్మికం పూర్తిగా సంతృప్తుడై ఉంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఎవరు ప్రసాదం ఇస్తున్నారు చూడండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ తర్వాత ఏముంది, కూటస్థ. కూటస్థ అంటే పుస్తకాల్లో ఉంది, నా వైపు చూస్తారు. కూటస్థ అంటే ఏముంది, కూట కూటస్థ అంటే నిలకడగా ఉండడు. కూటమీయ కుప్పగా కదలకుండా ఏం చెల్లించకుండా, కూటస్థం అంటే చెల్లించకుండా ఉండడు. ఇక్కడ ఆత్మ చెల్లించకుండా ఉండడం అంటే ఏంది, ఇక్కడ భౌతికమైన విషయాలు ఏం జరుగుతున్నా అతని మీద ప్రభావం చూపించడం, అది కూటస్థ. ఎవరి మీద, జ్ఞాన విజ్ఞాన విజ్ఞానం ఎవరికైతే ఉంటుందో, అంటే విజ్ఞానం అంటే ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో రోజు వాళ్ళ దైనందిన జీవితంలో ఎవరైతే సాధన బాగా చేస్తూ ఉంటారో అది వాళ్ళకు అర్థం అవగాహన వస్తుంది, వాళ్ళకి శక్తి లభిస్తుంది, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నేను తింటున్నాను నాకు శక్తి వస్తుంది, అదేవిధంగా నేను జపం చేశాను జపం వల్ల నాకు ప్రయోజనం ఉంది, ఈరోజు భగవద్గీత చదివాను చదవకముందు ఎలా ఉంది చదివిన తర్వాత ప్రయోజనం ఉంది, భగవంతుడికి సేవ చేశాను చెయ్యకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉంది, ఇది తేడా తెలుస్తుంది. ముందు తెలుసుకుంటాం భగవద్గీత చదివితే మంచిది జపం చేస్తే మంచిది సేవ చేస్తే మంచిది ఆనందంగా ఉంటారు అది తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టేది ఇది అసలైనది. జపమాల తీసుకొని జపం మొదలు విన్నావు ఇప్పుడు మొదలు పెట్టి చెయ్యి. భగవద్గీత చదివితే మంచిది ఆనందంగా ఉంటుందని విన్నావు ఇప్పుడు భగవద్గీత తీసుకొని చదువు, లేదా విను కూర్చొని ఇది ప్రాక్టికల్గా చేయాలి. ఇది ఇక్కడ ఆ విధంగా చేసినప్పుడు నువ్వు స్థిరం అవుతావు. ఇప్పుడు మనమే చూడండి, జపం మంచిదని తెలుసు, భగవద్గీత భాగవతం మంచిదని తెలుసు, తెలుసుకున్నాము చదవకుండా వదిలేయండి, జపం చేయకుండా జపమాల తాకకుండా పక్కన పెట్టండి, ఏమవుతుంది చిన్న చిన్న సమస్య చాలు మనల్ని పూర్తిగా కళ్ళల్లోకి గురి చేస్తే. జుట్టు పీక్కుంటూ కూర్చుంటా, ఏమైంది అదేలా, ఇదేలాగా, అదేలాగా, ఇదా జపమాల పక్కన పెట్టేసి భగవద్గీత భాగవతం పక్కన పెట్టేయండి. ఇది జపం చేయకుండా, భాగవతం భగవద్గీత వినకుండా, చదవకుండా, కృష్ణుడి సేవ చేయకుండా ఒక 4-5 రోజులు అన్నీ పక్కన పెట్టేయండి, చూడండి ఎలా ఉంటుంది. తల పగిలిపోతుంది, తట్టుకోలేరు, చలించిపోతారు, అదేమైపోయింది, ఇదేమైపోయింది, అదేలా, ఇదేలా, ఇదేలా అని చిన్న చిన్న వాటికి. అయితే రోజు జపం చేస్తూ, రోజు భగవద్గీత భాగవతం చదువుతూ సేవ చేస్తూ ఉంటే పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా సరే సహించే శక్తి వస్తుంది, ఓర్చుకోగలుగుతారు, అంతగా డిస్టర్బ్ కారు, అంత కదిలిపోరు, చలించరు. అది ఇక్కడ చెప్పేది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ. ఎందుకు ఆ విధంగా నిలకడగా ఉండగలడు? ఇంద్రియ, ఇంద్రియాలు నిలకడగా ఉంటాయి. ఇంద్రియాలకు ఎప్పుడేం కావాలి? ఇంద్రియాలకు ఎప్పుడు ఇంద్రియ వస్తువు కావాలి. నాలుకకు రుచి కావాలి, కళ్ళకి రూపం కావాలి, ఇవన్నీ కావాలి. వాటి ద్వారా ఏం పొందాలనుకుంటున్నాము? ఆనందం. కానీ ఎప్పుడైతే నువ్వు జపము, భగవద్గీత ఇటువంటి వాటిలో ఆనందం పొందుతున్నావో, బయటకి నాలుక పరిగెత్తడము, కళ్ళు బయట రూపం చూడాలి, ఇక పోదు, తగ్గిపోతుంది. ఇప్పుడు చూడు, నీకు కళ్ళకు రూపం చూపించాలి, అందమైన రూపం సినిమా లేదా సెల్ఫోన్లో చూడాలి, దానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కష్టపడి పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, పని వెతుక్కోవాలి. ఆ రూపం పట్ల ఆకర్షణ ఉంది కాబట్టి డబ్బులు సంపాదించాలి, దాన్ని ఖర్చు పెట్టాలి. సినిమాలు ఎక్కడుంది, లేకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి, లేదు భగవద్గీత భాగవతం చదువుకున్నావు, సంతృప్తిగా ఉన్నావు, కళ్ళతో భగవంతుని రూపం చూసావు, నీకు టీవీ చూడాలనిపించదు, ఇంటర్నెట్ అవసరం లేదు, అంత శ్రమ కూడా పడదు. కాబట్టి నువ్వు నిలకడగా ఉన్నట్టే కాదా, నిలకడగా ఉన్నట్లే నువ్వు, వాటి వైపు వెళ్ళట్లేదు మనసు. అది ఇక్కడ చెప్తున్నది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విచితేంద్రియ. నీ కళ్ళు నువ్వు జయించేశావు. కళ్ళు లేకుంటే సినిమా చూపించని డిమాండ్ చేస్తాయి నిన్ను, లేకుంటే అందమైన స్త్రీని చూపించు, లేదా అందమైన పురుషుడిని ఇక్కడ వెళ్తున్నాడు చూడు, కళ్ళు డిమాండ్ చేస్తాయి. ఆ స్త్రీ కోసం ప్రాకులాడటం, లేదా ఆ పురుషుడు కోసం ప్రాకులాడటం, అటువంటి సినిమాల కోసం ప్రాకులాడటం, ఇదంతా చెల్లించిపోతుందా లేదా? కానీ ఇక్కడేమి? విజితేంద్రియ. ఎప్పుడైతే నువ్వు ఈ సాధన బాగా చేస్తావో, తినడం బాగా తింటావో, నీ శరీరంలో శక్తి బాగా ఉంటే తట్టుకొని నిలబడగలవు. ఏ సమస్య వచ్చినా కూడా, ఎవరన్నా వచ్చాట తోసినా కూడా, నీ శక్తి బాగా బలమైన వ్యక్తి అయితే కింద పడడు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక సాధన ఎవరైతే చక్కగా చేస్తారో, ఎంతటి సమస్యలు వచ్చినా కూడా కదిలించలేవాళ్ళు. జపం బాగా విని, భగవద్గీత భాగవతం చేస్తున్న వాళ్ళని పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య, నీ తల మీద బాంబు పడుతుంది అంటే కూడా నిన్ను కదిలించలేదు, అంత పెద్ద విషయం కూడా నిన్ను భయపెట్టలేదు. అది ఇక్కడ చెప్తుంది. విజితేంద్రియ నాలుక చూడండి, రోజు సాయంకాలం అవుతూనే పట్టణాల్లో, వీళ్ళకు పల్లెటూళ్ళలో కూడా ఉంది, సాయంకాలం అవుతూనే ఏం చేస్తారు? డబ్బులు జేబులో పెట్టుకొని, పగలంతా కష్టపడింది అంత ఇంత ఇంట్లో ఇస్తారు, మిగతాది జేబులో పెట్టుకొని కూడల్లోకి వస్తారు, రోడ్డు పైకి వస్తారు, బజ్జీ పకోడా మసాలా గుడ్లు అవి ఇవి నానా కముతి కాఫీ అవి దేనికోసం? కడుపు నిండడం కోసం కాదు, అవి కడుపు నిండడం కోసం ఇంటికి వెళ్ళే అన్నం తింటారు, మళ్ళీ కేవలం నాలుక కోసమే కదిలిపోతున్నారా లేదా? లాక్డౌన్లో చెప్పారు ఒకటి 2 సంఘటనలు, టీ అంగళ్ళు మూసారని చెప్పి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కూడా వెళ్ళి టీ తాగి వచ్చారు. పోలీసుల దగ్గర దెబ్బలు తిని కూడా లాక్డౌన్లో ఎంతటి ఇంత ఎంత కదిలించేస్తుంది నాలుగ చూడు నిన్న ఎంత కదిలించేస్తుంది నాలుగ లాక్డౌన్లో ఒక సమయంలో నాన్ వెజ్ దొరకలేదని ఎంత ఎన్ని అగసాట్లు పడ్డారో మందు దొరకలేదని ఎన్ని అగసాట్లు పడ్డారో అని కొంచెం నాలుక కదిలించేస్తుంది నేను ఉండనివ్వరు ఒకచోట నేను చాలా చెల్లింపజేస్తుంది అదే ప్రసాదం తింటున్న వ్యక్తి లాక్డౌన్లో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు భగవద్గీత భాగవతం చదువుకొని జపం చేసుకొని మంగళార్తి చేసుకొని ఆనందంగా చెల్లించారా స్థిరంగా ఉన్నాడు అది ఇక్కడ విజితేంద్రియ ఇంద్రియాలను పూర్తిగా జయించగలడు అంత గొప్పది ఆధ్యాత్మిక స్థితి ముఖ్యంగా భక్తి యోగం ప్రసాదం తీసుకోవడం అలవాటు అయిన తర్వాత నీకు బయట విషయాలు బయటది తినాలని అనిపించదు ఒకప్పుడు దేని పట్ల అయితే తినాలని చెప్పి తంగేడుపల్లి స్వీట్స్ అందరికీ తెలుసు పొద్దుటూరులో కదా నేను కొత్తలో వచ్చినప్పుడు అనుకున్నా ఇదేనా తంగేడుపల్లి స్వీట్ తంగేడుపల్లి స్వీట్ పుల్లారెడ్డి స్వీట్ లాగా ఇదొకటి ఇక్కడ కొత్తగా తర్వాత ప్రతి ఒక్కరి నోట్లో అదే తంగేడుపల్లి స్వీట్ తంగేడు ఎప్పుడైతే ఇస్కాన్లోకి వచ్చిన భక్తుల ముందు తినేవాళ్ళు మీరు తినేవా ఇప్పుడు లేదు పోయింది ఇప్పుడు తెచ్చి నీ దగ్గర పెట్టినా దాన్ని అసహించుకుంటా వచ్చింది ఒకప్పుడు దానికోసం ఎక్కడెక్కడో తంగేడపల్లె స్వీట్ అది ఏ పల్లె స్వీటో ఏమో దాన్ని ఏమో చేసారో కూడా తెలీదు పేరు మాత్రం పెడతారు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేశారు అది చేశారు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు తెచ్చి నీ ముందర పెట్టినా కూడా దాని మీద మనసు పోదు స్థిరపడ్డావు అని అర్థం ఇక్కడ నీ ఇంద్రియాలు పరిగెత్తడం ఆగిపోయింది దేనివల్ల విజ్ఞానం భగవత్ ప్రసాదం రుచి చూస్తే నీ నాలుగు నియంత్రణలోకి వస్తుందని విన్నావు విన్న తర్వాత తిన్నావు ప్రాక్టికల్ చేసిన తర్వాత నీకు అర్థమైంది అవును నాలుగ ఇంకా మనల్ని అటు ఇటు లాగదు అర్థమైంది ఒకప్పుడు అంత చిన్న చిన్న కప్పు కాఫీ టీ లేకుంటే తల పట్టుకొని కూర్చునేవాళ్ళు ఈరోజు ప్రసాదం తీసుకుంటున్నారు ఇప్పుడే తల పట్టుకొని కూర్చోవట్లేదే తల పట్టుకొని కూర్చున్నారంటే బయటకు లాగుతూ ఉంటుంది టీ షాప్కి వెళ్ళు టీ తాపించు నాకు టీ షాప్కి వెళ్ళు టీ తాపించు టీ పౌడర్ కొనుక్కొని నాకు పాలు కొనుక్కొని నాకు ఇప్పుడు టీ పౌడర్ లేదు పాలు కొనుక్కొచ్చేది లేదు డబ్బులు ఖర్చు పెట్టేది లేదు అసలు ఎంత శ్రమ తగ్గింది చూడు అనవసరమైన ఇక్కడ జ్ఞాన విజ్ఞాన తృప్త తృప్తి తృప్తి సంతృప్తిగా ఉన్నప్పుడే నువ్వు కదలకుండా ఉంటావు చెల్లించేది ఉండదు ఇక్కడ ఇంద్రియాలకు సంతృప్తి కావాలి భక్తిలోకి వచ్చిన తర్వాత నువ్వు అందమైన రూపం చూడకూడదని కాదు శ్రావ్యమైన సంగీతం వినకూడదని కాదు రుచికరమైన తినకూడదని కాదు అన్నీ చేయొచ్చు తినకుండా ఉండలేవు చూడకుండా ఉండలేవు వినకుండా ఉండలేవు కానీ చూడు శ్రీ విగ్రహాల్ని చక్కగా అలంకరించి చూడు తిను శ్రీ విగ్రహాలకు నైవేద్యం పెట్టి చక్కగా తిని చూడు విను కృష్ణుడి గురించి పాడు శ్రీ విగ్రహాల ముందర కూర్చొని కృష్ణుని కీర్తించు విను సరే ఎక్కడ ఏ లోటు ఉంది భక్తిలో నీకు వాళ్ళు ఏమని ఏమి లేదు వీళ్ళకి అనుకుంటారు ఏం లేకపోవడం ఏంది భక్తిలో లేకపోవడం ఏం తక్కువ ఉంది భక్తిలో నీకన్నా ఎక్కువ రకాలే తింటున్నారు నువ్వు తినేదానికంటే నీకంటే చక్కగా నిద్రిస్తున్నారు నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలి లేదా మందు తాగాలి నిద్ర రావాలంటే నీకు భక్తులు కదా లేదు ఇంకొకటి ఒకవేళ భక్తులకు దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకపోయినప్పటికీ వెనుకబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి భయం ఉండదు నీ దగ్గర డబ్బులు లేకపోయినా భయమే డబ్బులు ఎక్కువైనా భయమే నీకు రెండు భయమే నీకు భక్తుడికి డబ్బు సంపన్న కుటుంబంలో పుట్టినా భయం లేదు పేద కుటుంబంలో పెట్టినా భయం లేదు. ఎందుకు? నా దగ్గర బంగారం ఉంది, ఎవరు తీసుకోలేని బంగారం. ఏ బంగారం? గౌరంగ ఉన్నాడు నా దగ్గర, ఇంకెవరు? నాకేం కావాలి? ఎంత చూడు, మనిషి కదలకుండా, చలించకుండా, చలనం లేకుండా ఎంత స్థిరంగా ఉంటాడు భక్తిలో వచ్చిన తర్వాత. అది తృప్తి, మనిషికి తృప్తి కలిగినదని గుర్తు. అది ఇంకా ప్రాకులాట ఉండదు. ఎక్కువ ధనం సంపాదించాలి, ఎక్కువ చేయాలి, ప్రాకులాట ఉంది అంటే నువ్వు చలించిపోతున్నావు, నీ మనసు చలించిపోతుంది, నీ ఇంద్రియాలు నీ ఆధీనంలో లేవు. ఉదయాన్నే చూడొచ్చు, ఉదయం లేస్తూనే సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎన్ని గంటలకు లేస్తాడు? లేచి ఏం చేస్తాడు? లేస్తాడు, కాఫీ కావాలి, న్యూస్ పేపర్ కావాలి, సిగరెట్ కావాలి, మళ్ళీ ఉదయాన్నే లేచి రన్నింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవాలి. ఉదయాన్నే ఎన్నికి లేస్తారు? అలా లేస్తే 8 అట్లా లేస్తారు. అంతవరకు శరీరానికి స్పర్శ, మెత్తటి పరుపు, ముఖ్యంగా తెల్లవారుజామున నిద్ర చాలా సంతృప్తినిస్తుంటుంది వాళ్ళకి. తెల్లవారుజామున నిద్ర ముఖ్యంగా 4:30 to 6:30 మధ్య ఉన్న నిద్ర ఉందే, ఆ నిద్రలో కన్నా డిస్టర్బ్ చేసి చూడు ఎవరైనా. అక్కడే తెలుస్తుంది మనకు భక్తికి 4:30 to 6:30 ఇస్తున్నామా లేదా టైం కృష్ణుడి కోసం. అందుకే ప్రభుపాదం కరెక్ట్గా అదే పెట్టారు, 4 లేచిన మంగళార్తి చేస్తావా చెయ్యవా, నీకు ఇక్కడే పరీక్ష పెట్టేశారు అన్నమాట. అప్పుడేమీ నీ మనసు చెల్లించేది ఉండదు. 4:30 to 6:30 వరకు నువ్వు తయారయ్యావా, రెడీ అంటే కృష్ణుడి కోసం అయిపోయింది. జీవితంలో చాలా జయించేసినట్టు, గ్యారంటీ నువ్వు జయించేసినట్లు మిగతా అవన్నీ. అంత గొప్ప అది ఆ సమయం, అలాంటి సమయం అన్నమాట. నిద్రను త్యాగం చేస్తున్నావు అంటే సాధారణం కాదు, అయితే ఆ సమయంలో వచ్చే నిద్ర చాలా సుఖంగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే నిద్ర రాత్రి వచ్చేదానికంటే కూడా. మరి ఇప్పుడు వేసవికాలం వస్తుంది, వేసవికాలం తెల్లవారుజామున చాలా చల్లటి పిల్లగాలులు వీస్తుంటాయి, కోల్డ్ బ్రీజ్. కానీ భక్తుడు లేదు, నేను హరే కృష్ణ చేయాల్సిందే ఆ సమయంలో అయిపోయింది, ఇంకా చెల్లించేది లేదు, ఇంకా మెత్తటి పరుపు లేదు, బెడ్ కాఫీ లేదు, న్యూస్ పేపర్ లేదు. కానీ ధనవంతుడు ఏం చేస్తాడు? లేస్తాడు, సోఫా సెట్లో కూర్చుంటాడు. ఇంత ఇంతలాగా ఉంటుంది సోఫా సెట్, మెత్తగా స్పర్శ. బెంచ్ మీద కూర్చోలేడు, కింద కూర్చోలేడు, కుషన్ కావాలి బాగా. ఎందుకు? బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి. టీ తాగుతూ ఉండాలి, ఒక 4 ఇంకొక వైపు కళ్ళకి న్యూస్ పేపర్ లేదా టీవీ ఛానల్ అన్న ఓపెన్ చేస్తాడు. కళ్ళకి అది, 4 ఇది, చర్మానికి ఇది స్పర్శ క్వశ్చన్, చెవికి శబ్దం టీవీ చూస్తుంటే, లేదంటే న్యూస్ పేపర్ చూస్తున్నాడు, పక్కన ఏదైనా మ్యూజిక్ ఆన్ చేసి పెట్టుకుంటాడు. చూడండి, ఎవరన్నా మార్నింగ్ వాక్ వెళ్ళేవాళ్ళు, బండ్లు తోలే బండ్ల మీద వెళ్ళేవాళ్ళు కానీ చెవిలో పెట్టుకుంటారు, వాక్ మీద అవి ఏంటో పెట్టుకుంటారు, దిక్కులు దిక్కులు చూస్తుంటారు. మీకు ఈసారని గమనించండి, కావాలంటే ముఖ్యంగా మార్నింగ్ వాళ్ళకి వెళ్ళేవారు వినలేరు, వాళ్ళు ఎక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఊరికే చెవిలో సౌండ్ పడుతూ ఉంటుంది అంతే, ఏదో సౌండ్ గందరగోళం. చూడండి ఎన్ని లాగుతున్నాయి చూడు మనల్ని, చెవులు లాగుతున్నాయి, కళ్ళు లాగుతుంది, 4 లాగుతుంది, చర్మం లాగుతుంది, ముక్కు మంచి వాసన కావాలి ఇది లాగుతుంటుంది, గుమ్మగుమ్మలాడే 3 టీ అని పొద్దున్నే తెచ్చి పెడతా నీ కదా వాసన చూడు అని, కంపు కొట్టేది వాసన 3 ఉందా ఇప్పుడు? అదే నా ఫేమస్. ఏది మారుతి తాగేవాళ్ళ అసలు నిజంగా ఇష్టం లేదు, సాధువు కాబట్టి నీకు ఇష్టం లేదు. సరే ఇక్కడే నీ కూటస్థం విజితేంద్రియా, మన ఇంద్రియాలు చూడు ఎలా లాగుతున్నాయా. నువ్వు భక్తిలోకి వచ్చిన టీ లాగదు, నిన్ను కాఫీ పట్టించుకోదు, బయట ఫాస్ట్ అవి అబ్బో అక్కడ విందు పెడుతున్నారంట, అది ఏమి లాగవు నేను. ప్రసాదం ఉందా లేదా? ప్రసాదం లేదన్నారు అనుకో, నీకు 50 రకాలు తెచ్చిపెట్టినా కూడా నీ ముందర దాని మీద ఉమ్మి వేస్తూ వద్దు పోయింది నాకు. ప్రసాదం కొంచెం దొరికినా కూడా ఆ కొంచెంతో సంతృప్తి చెందుతావు, ఒకే రకం దొరికినా ఆ ఒక రకంతో సంతృప్తి చెందుతావు. 50 రకాలు ప్రసాదం కానిది బయట దొరికిందంటే కూడా దాని వైపు మనసు వెళ్ళనే వెళ్ళదు. అంటే నీ మనసు సంతృప్తి చెందింది అనే దాని గుర్తు ఇవన్నీ. ఇవన్నీ గుడ్డి గుర్తు, మనకు భక్తి చేస్తున్నామా చేయట్లా అనే దానికి ఇవన్నీ గుడ్డి గుర్తు అన్నమాట. ఆహారం నియంత్రణకు వచ్చిందా లేదా, నిద్ర నియంత్రణకు వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళకి తెలుస్తుంటుంది. తర్వాత యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రం అస్మ. తర్వాత అన్నీ సమానంగా చూడగలుగుతాడు. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఏంటి, ఈ వీధిలో ఉన్న గులకరాళ్ళు, ఇంట్లో ఉన్న డైమండ్ స్టోన్స్, బంగారు ఆభరణాలు, అన్నీ సమానంగా చూస్తాడు. అంటే దేని పట్ల అతనికి ఆసక్తి ఉండదు. బంగారాన్ని, వీధిలో ఉన్న గులకరాళ్ళని, రెండింటినీ సమానంగా చూస్తారు. వీధిలో ఉన్న గులకరాళ్ళ పట్ల ఏ బంధము ఉండదు. అదేవిధంగా నేను బంగారు సంపాదించుకోవాలి, వజ్రాలు సంపాదించుకోవాలి, ఇది కూడా ఉండదు. రెండింటినీ సమానంగా చూడడం అంటే అర్థం ఏదన్నా రెండింటినీ సమానంగా అతను అర్థం చేసుకున్నాడు, నేను ఈ శరీరం కాదు, బంగారు దేనికోసం, శరీరం, నేను శరీరమే కానప్పుడు ఈ బంగారు ఈ ధనం సంపాదించుకున్న నాకేం అవసరం. శరీరం ఏదో ఒకరోజు పోతుంది, దానికి అలంకరణ చేయడం ఎందుకు. ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కావు కదా, 5 గంటలు 6 గంటలు కూర్చుంటావు ట్రైన్లో, సీటును డెకరేషన్ చేస్తూ కూర్చుంటావు. సీటుకు మంచి మంచి రంగులుగా రంగురంగు కాగితాలు, తలుకు తలుకు కాగితాలు అని అంటే అంటించుకుంటూ కూర్చో. ఏమంట నిన్ను చూసి ఎవరన్నా వచ్చి ఏందా ఏది చేస్తా, నా సీటు అంటావు. నా సీటు నేను డెకరేషన్ చేస్తున్నా దీనికి అంటే 5 గంటల్లో దిగిపోతావు నువ్వు అంటే అది గుర్తురాదు మనకి. అట్లే ఇది కూడా వాహనమే, శరీర వాహనం, దిగేసి ఇంకొక వాహనం ఎక్కాలి, ఈ శరీరం వదిలేయాలి. అందుకని తెలివైన వాడు ఏం చేస్తారు, దీనికి ఎందుకు అలంకరించడం అవసరమే లేదు, వస్తానికి దీనికి తిండి పెట్టడం కూడా అవసరం లేదు. భక్తి చేయకుంటే, భక్తి చేసే వాళ్ళకి అంతో ఇంతో అవసరం ఆహారం శరీరానికి, లేకుంటే అసలు తిండి కూడా పెట్టకూడదు దానికి. ఏం సాధిస్తున్నారని చెప్పండి. భక్తి భక్తుడు కాని వ్యక్తి ఆహారం తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది, శక్తి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఖచ్చితంగా పాపకార్యాలు చేస్తాడు. అక్రమ సంబంధాలు లేదా అక్రమ సంబంధాలు చూపించే సినిమాలు, సీరియళ్ళు, నవలలు, నాటికలు ఈ టైంలో ఏం చూస్తుంటారు అందరూ ఇళ్లలో కూర్చొని. సీరియల్స్ అంటే అక్రమ సంబంధాలే, 99% అక్రమ సంబంధాలు, ఒకరినొకరు కాల్చుకోవడం, చంపుకోవడం, భార్య భర్తను మోసం చేయడమా, భర్త భార్యను మోసం చేయడమా, తండ్రి కూతురు మోసం చేయడమా, కూతురు తండ్రిని మోసం, ఇవే జరుగుతుంటాయి సీరియల్స్ నిండా, అవే ఉంటాయి. ఇప్పుడు చూస్తుంటారు, అవే చూస్తుంటారు మొత్తం. అదే భక్తుడు ప్రసాదం తింటే శక్తి లభిస్తుంది, భగవద్గీత చదువుతాడు, భాగవతం చదువుతాడు, కృష్ణుడి సేవ చేస్తాడు, జపం చేసుకుంటాడు. మీ ఇల్లు పక్కన ఎవరు లేరా ఈ టైంలో, ఏం చేస్తుంటారు మీ ఇంటి పక్కన వాళ్ళు? ఇప్పుడు స్మరించుకోండి, మీ ఇల్లు ఎక్కడ ఉంది, మీ ఇంటి ఈ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి. అది వాళ్ళు చేసేది కాబట్టి వాళ్ళకు తిండి దొరకకపోవడమే మంచిది. ఎంత బలహీనంగా ఉంటారో అంత శక్తి తక్కువ ఉంటుంది. అప్పుడు ఈ పాపకార్యాలు చూడాలి, చేయాలి, మాంసం తెచ్చుకొని తినాలి, ఇవన్నీ తిండే లేనప్పుడు మాంసం తెచ్చుకొని తినాలని ఎక్కడ ఉంటుంది, అయ్యేదో నాలుగు మెతుకులు దొరికితే చాలా కలుపుగా ఉంటుంది. కాబట్టి వాస్తవంగా ఆహార ధాన్యాలు ఎవరికి భక్తుడికే ఇవ్వాలి, భక్తుడి కోసమే ఇవ్వాలి, మిగతా వాళ్ళకు దొరకకూడదు. భక్తి చేస్తావా చెయ్యి, నీకు ప్రసాదం వస్తుంది, లేదంటే నువ్వు ఉపవాసం ఉండి చూడదు. ఎందుకు నువ్వు తిని ఏం ఉపయోగం చెప్పు, వాడికి శక్తి తెచ్చుకొని పాపకార్యాలు ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం చావడం అది బలహీనంగా ఉంటే అలా తిట్టుకోగలుగుతారా? కాదు, పేద వ్యక్తి బలహీనంగా ఉన్న వ్యక్తి, ఏదో రోజు ఒక పూట రెండు పూటల గంజి నీళ్ళు తాగే వ్యక్తి, మాటి మాటికి చీటికి మాటికి గొడవలు రావడం చూసుకుందాం నాది ఇది అనగలుగుతారా? అనలేడు. అది భక్తుడికి ఎంత చక్కటి ప్రసాదం లభించినా ఆ విధంగా కాదు భక్తుడి విషయంలో. ఆ శక్తిని బాగా సద్వినియోగపరచు, ఇది స్థిరంగా ఉండటం అండి. అది ఇక్కడ ఏం చెప్తున్నారు రెండో లైన్లో, యుక్త ఇత్యుచ్యతి, అతను నిజంగా అర్హుడు వైకుంఠం వెళ్ళేదానికి, భగవద్భక్తి సాధించ భగవంతుని పొందేదానికి అతను అర్హుడు. అంటే ఇంద్రియాలు ఇంకా అటు ఇటు పరిగెడుతున్నాయి, మనకు ఆహారము నిద్ర అది సుఖము ఇంకా పొందాలని అనిపిస్తుందంటే ఇంకా మనం భగవంతుని పొందలేదు. ధనం మీద, సంపాదన మీద, అంటే శరీరం మీద ఇంకా వ్యామోహం తగ్గలేదు. సయుక్త ఇత్యుచ్యతి యోగి సమలో శ్వాస్మ కాంచన, నిజంగా ఆ స్థితికి వచ్చామా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ రాళ్ళని బంగారుని వజ్రాలని అన్నిటినీ సమానంగా ఇస్తారు. పండిత సమదర్శిన, ఎవరు పండితుడు? విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణి, మంచి విద్య ఉన్నటువంటి బ్రాహ్మణుని చూసిన, సుని కుక్కను చూసిన, సపాక కుక్క మాంసం తినే వ్యక్తిని చూసిన, ఏనుగును చూసిన, ఆవును చూసిన, ప్రతి శరీరంలోనూ జీవుడు ఉన్నాడు అని ఆ దృష్టితో ఎవరైతే చూస్తారో వాళ్ళు నిజంగా సమదర్శిన పండిత, నిజంగా పండితుడు అంటే అది, నిజంగా చదువు అంటే అది. ఎక్కడుంది ఆ చదువు ఈరోజు? ఎక్కడ లేదు ఆ చదువు. ఎంతసేపున్నా జంతువుల్లాగా శరీరం గురించి ఆలోచించడం, ఇదే చదువు అయిపోయింది. అటువంటి ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు, ప్రోత్సహిస్తున్నారు ఘోరం. అదేంది టీవీలో చిన్న పాప చిన్న బాబుని తీసుకొచ్చి హీరో హీరోయిన్ లాగా మాట్లాడించేది, డ్యాన్స్ వేపించేది, అదేంది ప్రోగ్రామ్ ఉంది కదా పిల్లలు పిడుగులు. ఆ అమ్మాయి ఎవరో, ఈ అబ్బాయి ఎవరో, వాడికి సిగ్గు లేదు వాళ్ళమ్మ నాన్నకి, వీళ్ళమ్మ నాన్నకి సిగ్గు చూసడం లేదు. ఇద్దరు వచ్చి సోఫా సెట్లో కూర్చుంటారు. ఆ కండక్ట్ చేసేవాడు అంతకన్నా మూడు నీచేత నీచమైన క్యారెక్టర్. వీళ్ళ అమ్మాయిని తీసుకొస్తారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తారు. సినిమాలో హీరో హీరోయిన్ లాగా ఇతని డైలాగ్ మాట్లాడితే దానికి అందరు మూర్ఖులంతా కళ్ళు తెలుసుకొని చప్పటి నోరు తెలుసుకొని ఈగలు దోమలు మింగుకుంటూ వాళ్ళు చప్పట్లు సరుస్తూ ఆహా ఓహో ఈ టీవీ ఛానల్ ఆ టీవీ ఛానల్. ఇది చదువు అయిపోయింది ఈరోజు. ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని ఛానళ్ళు అట్లాంటివి. పిల్లలు ఏంది ఎవరిని వచ్చిన వాళ్ళతో అట్లనే చెప్పి చేపిస్తున్నారు కొన్ని ఛానల్స్లో. అది చూసిన తర్వాత ఏమవుతుంది చెప్పు, మనసు స్థిరంగా ఉంటుందా? ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతుంది మనసు. ఇంకా యూత్ ఎక్కడ బాగుపడేది చెప్పు. అందుగురించి ఇక్కడేమన్నా కూటస్థ అదే సమలోష్ట, వాళ్ళు సమానంగా చూడగలుగుతారా బంగారాన్ని గులకరాలను? ఎక్కడెక్కడ ధనం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు కొల్లగొట్టుకోవాలన్నా, ఎప్పుడెప్పుడు ఈ వ్యభిచారం చూడాలి, వ్యభిచారం చేయాలి చూడాలి, ఇటువంటివే ఉంటాయండి. ఇక్కడ మైదుకోటను కొవ్వూరు దగ్గరలో 11 మంది మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ 25 టూ వీలర్లు దొంగతనం చేశారు. చదువు ఎంత మంచి చదువు చూడు, మెకానికల్ చదివి తాళం చెవి లేకుంటే ఎలా తాళం తీయాలని నేర్చుకొని 25 పెద్ద బైకులు దొంగతనం చేశారు. దేనికి? సినిమాలు చూడాలి, బిర్యానీ తినాలి, మందు తాగాలి, అంటే నాలుక కదిలింప చేసింది వాళ్ళని కళ్ళకి రూపం. సినిమాలు చూడాలి, ఇంటర్నెట్ డబ్బులు కావాలి, పేపర్ కూడా వచ్చింది, దాంట్లో రాశారు వీళ్ళు అంతా ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్. చూడు వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయి ఉండాలి, ఎంత మంచి వాళ్ళ దగ్గర వీళ్ళు ఎంత మంచి చదువు నేర్చుకొని వచ్చారు. వాళ్ళకి సర్టిఫికెట్లో ఏమని రాసిస్తారు? గుడ్ కండక్ట్ అని రాసిస్తారు. గుడ్ కండక్ట్ అంటే చాలా మంచి ప్రవర్తన ఉంది అని సర్టిఫికెట్. పోలీసులు కూడా చూశారు, ఏందయ్యా నీ కాలేజీలో కండక్ట్ అంటే సాటిస్ఫాక్టరీ, సంతృప్తిగా ఉంది ప్రవర్తన రాసి ఇచ్చారు అంటే అవును సంతృప్తిగా కాలేజీకి డొనేషన్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు సంతృప్తి చెంది రాసిచ్చారు నాకు. బిల్డింగ్ ఫండు రేక ఇవన్నీ. ఆ ప్రొఫెసర్ అట్లా ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి యూనివర్సిటీలో. నాకు తెలిసి ఖచ్చితంగా నువ్వు ఎందుకు అవన్నీ చాలా ఘోరమైన విషయాలు జరుగుతుంటాయి. పిహెచ్డీ విషయానికి వచ్చేసరికి పీజీలోనే ఘోరాలు జరుగుతుంటాయి. పీజీ తర్వాత ఎంఫిల్ పిహెచ్డీ చేయాలంటే ఇంకా నువ్వు అసలు వద్దు, భక్తి చేసేవాడు అటువైపు ఆలోచించు. అంత ఘోరమైన విషయాలు ఉంటాయి, ఘోరాతి ఘోరమైన విషయాలు ఉంటాయి. ప్రొఫెసర్ మళ్ళీ పేరుకు ఎందుకు చెల్లించిపోతున్నారు, వాళ్ళ మనసు నిలబడదు. ఎంతసేపు ఉన్నా కూడా రూపం ఆకర్షిస్తుంది, చెవి ఆకర్షిస్తుంది, నాలుక ఆకర్షిస్తుంది, దానికి లోన పరిగెడుతుంటారు. ఎవరు ఆలోచిస్తున్నారు? ఇది నిజంగా ఇంద్రియాలను జయించాలి. నాలుక ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటుంది, అది చెప్పినట్టు మనం ఆడకూడదు. కళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటాయి, అవి చెప్పినట్టు మనం వినకూడదు. ఈ చదువు ఎక్కడుంది? అది కేవలం ఇష్టంలో ఉండేది. ఇది వాస్తవమైన చదువు. సో విద్య, విద్యావంతుడు అనే దానికి గుర్తు ఇదే. ప్రశాంతంగా ఉంటాడు విద్యావంతుడు. కళ్ళు కదిలిస్తాయి, నాలుగు లాగుతుంటుంది, వాటికి చెప్తాడు నువ్వు ఎంతన్నా లాగుకో, నీకు తాపించేది లేదు టీ అంతే. కళ్ళకు చెప్తాడు నువ్వు ఎంతన్నా సినిమా చూపించమని, అది చూపించి నీకు చూపించేదే లేదు. చూస్తే శ్రీకృష్ణుని చూస్తావో చూడు, నీకు చూపించేది లేదు, నీకు తినిపించేది లేదు వేరేది. అది విద్యావంతుడు అంటే ప్రశాంతంగా ఉన్నాడు. అది విద్య యొక్క లక్షణం ఏంటంటే శాంతి ఉంటుంది జీవితంలో. ఇది గుడ్డి గుర్తు నా పెద్ద భగవద్గీత భాగవతం ఇవన్నీ నాకు తెలుసు తెలియదు అన్ని అవసరమే లేదు. నువ్వు విద్యావంతుడుగా కాదా, ఒకటే, ప్రశాంతంగా ఉన్నావా లేదా. నీకు శాంతి లేదు నీ జీవితంలో, నువ్వు విద్యావంతుడు కాదు, అయిపోయినట్టు సర్టిఫికేట్ అంతే. ఇప్పుడు చెప్పండి చదువులు నిజంగా విద్య అంటే ఉందా? ఈరోజు ఒక్కరన్నా శాంతిగా ఉన్నారా? చదివి ఎవరు శాంతంగా ఉన్నారు? అలజడి. ఉదయం లేచినప్పటి నుంచి అలజడి. ఇది ఈ పిల్లోడు ఇంత లేడు, 5 కిలోలు లేడు, 50 కిలోలు పుస్తకాలు ఈ పిల్లోడికి ఉంటే ఎన్ని కిలోలు ఉంటాడు? 15 కిలోలు ఉంటాడు బరువు అంతే. 50 కిలోలు పుస్తకాలు మొయ్యాలి. 3 ట్రిప్పులుగా తీసుకొని వెళ్తాడు సైకిల్, కొన్ని స్కూళ్ళలో అక్కడ ఇక్కడ సైకిల్ మీద, కొన్ని ఇంట్లో, కొన్ని బళ్ళలో, కొన్ని పొద్దున్న లేసిన చూడు, ఇప్పుడు కూడా చూడాలి చూడు. ఎంత ఘోరమైన పని చూడు పాపం. అక్కడికి పర్వాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు భక్తులు కాబట్టి ఏదో కొంచెం అలవాటు చేస్తున్నారు భక్తి చిన్నగా. అది కూడా లేని వాళ్ళు ఇంకేంది పరిస్థితి? ఉదయం లేచినప్పటి నుంచి ఓం వరకు ఉదయం లేస్తూనే స్కూల్ టీచర్ గుర్తొస్తాడు అబ్బాయి కర్ర పట్టుకొని. మంగళారతి దర్శనం గుర్తు రాదు. ఏమంటే హోంవర్క్ ఉంది, హోంవర్క్ చేయాలి, స్కూల్కి వెళ్ళిన తర్వాత దెబ్బలు తినాలి, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ హోంవర్క్ తెచ్చుకోవాలి కదా. ఇంట్లో అత్త చేస్తున్నాడు ఎక్కువ హోంవర్క్. మరి తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండలేరు, ఆ పిల్లోడు ప్రశాంతంగా ఉండలేరు. ఆ పిల్లోడు ఏమవుతాడు తెలుసా పెద్ద అయిన తర్వాత? ఏమవుతాడు? సైకో అంటారు చూడు. సైకో అంటే తెలుసా ఏమని తెలుగులో? ఉన్మాది. ఉన్మాది అంటే నువ్వు బాధపడుతున్నా సరే నేను ఇంకా బాధ పెడతాడు, నిన్ను బాధ పెట్టి వికటాట్టహాసంగా నవ్వుతుంటాడు. అంత ఉన్మాదలు ఇవి. ఈరోజు రేపు ఎవరైనా బాధపడుతున్నారంటే ఇంకా గొంతు పిసుకుతారు కూడా వచ్చి, ఇంకా చూస్తాం ఎట్లా తట్టుకుంటామో లేదా ఎవరైనా బాధపడ అట్లాంటి చదువులు తయారయ్యి. చదువు కాదు అది, చదువు కానే కాదు, భగవద్గీత భాగవతం అంటే చదువు ఇది. అది వాస్తవంగా దానికి చదువు అంటారు కానీ ఎడ్యుకేషన్ కాదు అది, అది టెక్నాలజీ. వాస్తవంగా టెక్నాలజీ వేరు, చదువు వేరు. చదువు అంటే ఇది, నీ కళ్ళు, నీ చెవి, నీ నోరు, నీ ముక్కు, నాలుక నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా. అంతేగాని ఇంత ఒక నాలుగు మాంసం ముక్కల కోసం, ఇంత టీ తాగడం కోసం, అంత మందు సప్పరించడం కోసం కష్టాలు పడేది, కోట్ల డబ్బులు ఖర్చు పెట్టేది, జంతువులను చంపేది, అల్లర్లు చేసుకునేది, పొడుచుకునేది, చంపుకునేది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అదే కోర్సు, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు ఉంది. ఖచ్చితంగా అన్ని రకాల మాంసం రుచి చూడాలి, అన్ని రకాల మందు రుచి చూడాలి, అది కోర్సు అంట. శిష్యుడు ఎంత మంచి విద్య అంటే నీకు చేతగానోడికి కూడా నేర్పిస్తారు ల్యాబ్లో ఎలా తాగాలి, ఎలా తినాలి మాంసం అనేది ఎడ్యుకేషన్లో భాగం కాదు. జంతువు కన్నా హీనంగా తయారు చేస్తున్నారు. ఇంకో అయ్యో మా పిల్లోడు చెడిపోయాడు, మా పాప చెడిపోయిందని చెడిపోయేదానికి చదువు చెప్పించి, ఇంకా చెడిపోయేదంటే ఏం చేస్తావు, పిల్లోడిని ఎందుకంటావు, పాపని ఎందుకంటావు. చిన్నప్పటి నుంచి మనం నేర్పించింటే అలా తయారవుతారు. భగవద్గీత నేర్పించు, భాగవతం నేర్పించు, భక్తులతో కలిసేట్టుగా చేయి, భక్తులతో భజన కీర్తన చేయమను, ఎలాంటి చదువులు వస్తుంది లేదు. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ళు అంతా మాంసం తింటారు, మందు తాగుతారు టీచర్లు అందరూ దాదాపు అంతే. ఇప్పుడు స్కూల్లోనే మాంసం తీసుకుంటారు, స్కూల్లోనే మందు పార్టీలు పెట్టుకుంటారు టీచర్లు, ఇంకా పిల్లలతోనే తెప్పించుకుంటారు మాంసం. వాళ్ళు పోయి మన పిల్లలకి ఏం చదువు చెప్తారు, అటువంటి వాళ్ళ కింద మన పిల్లల్ని పంపిస్తాం, లక్షలు లక్షలు కట్టి పంపిస్తారు. అంత మోసం చూడు. కొంతమంది టీచర్లు పిల్లలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పే స్కూల్లో వాళ్ళ పిల్లలు ఉంచారు. ప్రైవేట్ స్కూల్లో ఎక్కడనో దూరంగా విజయవాడ, గుడివాడ అక్కడ పంపించేసి వస్తారు. ఏది స్కూలు పెట్టి నడిపిస్తున్న వాళ్ళు కూడా, స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నావు, నువ్వే నీ పిల్లల్ని ఎక్కడో పంపించావు, ఎంత మంచి టీచర్ చూడు నువ్వు. స్కూల్ మేనేజర్, స్కూల్ ఓనర్ నువ్వు, నీ పిల్లలు ఇక్కడ చదవట్లేదు, నువ్వు గుడివాడలో చదివిస్తున్నావు, బా ఎంత మంచి ఓనర్ చూడు నువ్వు, ఇంత మంచి చదివి ఇవ్వగలుగుతావు. పక్క మోసం నంబర్ వన్, నీలాంటి వాడి కింద మా పిల్లలు చదివితే మోసగాళ్ళకు మోసగాళ్ళ తయారవుతారు, విద్యావంతులు కారు. ఇది భగవద్గీత చదివితే నిజంగా విద్యావంతులు అవుతారు, వాళ్ళ జీవితంలో శాంతి సుఖం ఉంటుంది. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కష్టపడకుండా సుఖంగా ఉండాలి, అందుకొరకు మేము ఆస్తి సంపాదించి వాళ్ళకి వారసత్వ సంపద వాళ్ళ చేతుల్లో పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాం. ఇది కోరుకునేది, మన తల్లిదండ్రులు కోరుకున్నది అదే. కానీ ఏమి ఇచ్చారు వారసత్వ సంపద, 24 అవర్స్ టెన్షన్ టెన్షన్ అనేది ఇచ్చిపోయారు మన చేతికి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇచ్చింది అది, ఇది వారసత్వ సంపద. మనం ఇచ్చేది మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చింది అది, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చింది అది, మనము మన తర్వాత వాళ్ళకు ఇవ్వబోయేది అదే. ఎప్పుడు భగవద్గీత భాగవతము నువ్వు ఏ రోజు అయితే వద్దు ఈ సమయం వృధా అనుకున్నావో, ఆ రోజు నువ్వు వారసత్వ సంపద, నీ పూర్వీకులు ఇచ్చినటువంటి టెన్షన్ టెన్షన్ అనేది వాళ్ళకి చెల్తాం. కాబట్టి భగవద్గీత భాగవతం చదివితే తప్ప అదే విద్య కానే కాదు, నీ ఇంద్రియాలు నిన్ను లాగుతూనే ఉంటాయి. కళ్ళు, చెవి, నోరు, ముక్కు దానికి ఎంత ఖర్చు పెడతారో మీకు తెలుసు. సిగరెట్ ప్యాకెట్ చూసి ఉంటారు ఎవరైనా మీరు, గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్యాకెట్ చూడండి, అంటే నిన్న అక్కడ బయట చేసుకుంటున్నా గ్రౌండ్లో కనపడింది ఒకటి. చూసావా? ఎప్పుడు చూసా? నిన్న జపం చేసుకుంటుంటే కనపడింది అట్లా కాలుతో. అట్లా అంటే రెండు వైపులా ఒకే బొమ్మ ఉంది. ఇదంతా లేచిపోయింది, గుల్ల గుల్ల మొత్తం కండ కనిపిస్తుంది. టొబాకో యూజ్ లీడ్స్ టు పెయిన్ఫుల్ డెత్ అండ్ అసర్. పొగాకు చాలా దుర్మరణానికి దారితీస్తుంది అని. పెద్ద బొమ్మ ఇంత సిగరెట్ తాగేటది, దాని మీద బొమ్మ బాగా కనిపిస్తుంది, పై పెదవి బాగా కనపడుతుంది, మీసాలు కనిపిస్తున్నాయి. ఇదంతా లేచిపోయింది. ఇది ఇక్కడ వరకు కొంచెం గడ్డం వెంట్రుకలకు, ఇదంతా లేచిపోయింది మొత్తం. ఇంతలా గుల్లలు గుల్లలు పుండ్లు అయిపోయింది. ఎవరు చూస్తారు అది? ఆ సిగరెట్ ప్యాకెట్ కొని సిగరెట్ తీసుకునే ప్రతి వ్యక్తి చూస్తాడు దాన్ని. రెండు వైపులా చూస్తారు, రెండు వైపులా అదే బొమ్మ ఉంది. నేను తిప్పి చూశాను రెండు, అదే చేత్తో కదా కాలుతో అట్లా. అంటే రెండు వైపులా అదే బొమ్మ ఉంది, రెండు వైపులా అదే రాసి ఉంది. కానీ అదే తీస్తాడు, అదే నోట్లో పెట్టుకొని తాగుతాడు. అంటే అసలు కాసింత కూడా జ్ఞానం లేకుండా పోయింది. ఇక్కడ ఏంది ఇంత ప్రమాదకరం అని రాశారే. ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ దాటేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అక్కడ డేంజర్ 25,000 వోల్ట్స్ అని కొన్ని చోట్ల రాసి పెట్టింటారు. అటుపై వెళ్తాము మనం, వెళ్ళం. ఎందుకు? అది 25,000 వోల్ట్స్, ఇది 0 వోల్ట్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది 100,000 వోల్ట్స్. ఇది పొగాకు, టీ, కాఫీ, మందు ఇటువంటివి, దానికంటే ప్రమాదకరం ఇది. కానీ ఇది ప్రమాదకరం అని చెప్పేవాడలేడు. గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో సిగరెట్లు తయారయ్యాయి. ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇవ్వాలి కదా, ఎవరిస్తారు లైసెన్స్? గ్రూప్స్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి జాబ్స్ కొట్టిన వాళ్ళు సైన్ చేస్తారు దానికి. తెలుసు కదా గ్రూప్స్ అంటే? యూపీఎస్సి అంటే తెలుసు కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను సెలెక్ట్ చేసే అకాడమీని యూపీఎస్సి అంటే. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంత స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ సిగరెట్ ప్యాకెట్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏం చదివి వచ్చారు? వాళ్ళని ఇంటర్వ్యూ చేసే బోర్డులో ఎట్లాంటి మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసి వీళ్ళని ఐఏఎస్ ఐపీఎస్లో చేశారు, వాళ్ళు ఎలాంటి వాటికి సంతకం పెడుతున్నారు లైసెన్సులకి, అర్థం చేసుకోండి. సినిమాలు, ఒక్క సినిమా అన్న నిజంగా ఈరోజు సెన్సార్ సర్టిఫికేట్ రూల్స్ చూస్తే ఒక్క సినిమా వస్తుందా బయటికి? రాదు. అంత భయం. కానీ సినిమాలు రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి కొత్త కొత్తవి. దానికి వీళ్ళే గ్రూప్ 1 యూపీఎస్సి లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ల సంతకం పెడితేనే ఆ సినిమా బయటకు వచ్చేది. మనం ఆలోచిస్తున్నాం ఎప్పుడన్నా మన పిల్లవాడు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. అరే అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పెద్ద జంతువులు, చిన్న జంతువుల్ని పెద్ద జంతువులుగా అయ్యేదానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమి సాఫ్ట్వేర్ ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్లో చెప్తున్నారు 95% డైవర్స్ కేసెస్ ఉన్నాయి. 95% అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు, నాకేం తెలియదు దాని గురించి. మళ్ళీ సాఫ్ట్వేర్ మన మనిషి అసలు అంటే ఇంద్రియాలు మొత్తం ఇంద్రియాలు ఎలా లాగుతున్నాయి అలా వెళ్ళిపోతున్నారు. కానీ అంటే భగవద్గీత భాగవతం ఒక నిలకడగా జీవిద్దాము, స్థిరంగా జీవించాలి, ఉన్నంతలో సంతృప్తి కలగాలి, కూటస్థ విజితాత్మ సంతృప్తిగా ఉండాలి. ఎవరు ఒక్కడికన్నా ఒక్కడు ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు ఇవాళ. సో ప్రపంచం మొత్తం అలా తయారైంది. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళకు అది తప్పు అని చెప్పాలి. ఎలా ఉంటుందో చూడు ప్రచారం. అంత కఠినంగా ఉంటుంది పరిస్థితి ప్రచారం. ఇట్లాంటి పరిస్థితులు ప్రచారం చేయాలంటే నువ్వు ఎంత తీవ్రంగా భగవద్గీత భాగవతము జపము కీర్తన ఎలా ఉండాలి. మిలిటరీ సోల్జర్ కంటే కూడా స్ట్రిక్ట్గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఎనర్జీతో ఏదైనా నువ్వు యుద్ధం చేయగలవు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే మాయ వచ్చి మన మీద దాడి చేయకముందే సురక్షితంగా ఉండాలంటే మార్నింగ్ ప్రోగ్రామ్ సీరియస్గా తీసుకుంటే మనం బయటపడతాం. లేదంటే కష్టం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీమద్ భగవద్గీత యథాతథంకి జయ శ్రీ ప్రభుపాదకి జయ శ్రీ.